The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం బళార విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ ఎస్ కొంచెం నేను కరోనా వైరస్ గురించే మాట్లాడుతున్నాను. అయితే అన్లైక్ ఎవ్రీ అదర్ మీడియా ఆర్ ఎనీ అదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మాట్లాడే వాళ్ళు టాక్ షోస్లో కానీ లేదా డిబేట్స్లో కానీ వాళ్ళు ఏంటంటే ఎంతసేపు పలానా చోటు నుంచి పలానా చోటుకి ఇలా జరిగింది అలా జరిగింది ఇది బ్యాట్ వైరస్ అది ఇదని ఇట్లా అన్నీ చెప్తూ ఉన్నారు కదా. అసలు దీని వెనక ఉన్నటువంటిది ఏంటి అనే విషయం మీద బ్యాట్ ఇన్ఫ్లుయెన్జా అని తర్వాత సిడిసి ప్రకారం ఏంటంటే దాని నుంచి వేరే హ్యూమన్స్కి వచ్చింది ఆర్ హ్యూమన్స్ కన్నా ముందు ఇంకొక యానిమల్ నుంచి అంటే ఒక ట్రాన్స్మిటర్ లాగా ఉండి ఆ తర్వాత వచ్చిందని ఇట్లా రకరకాలుగా ఉన్నారు. ప్రిలిమినరీ ల్యాబొరేటరీ రీసెర్చ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే హ్యూమన్ సెల్స్ సపోర్ట్ చెయ్యవు బ్యాట్ ఫ్లూ వైరస్ని అనేది కూడా చెప్తూ ఉన్నారు. అసలు నిజంగా బయాలజికల్ ఏజెంట్స్ ఆర్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటికి అసలు ఎంత పొటెన్షియల్ ఉంది ఒక సివియర్ థ్రెట్ని ఇవ్వడానికి, అది హ్యూమన్ అయినా యానిమల్ హెల్త్ అయినా ఏవైనా సరే. అసలు ఎలా దీన్ని నిర్ధారిస్తారు, అసలు బయో ల్యాబ్స్లో ఏం జరుగుతుంది, ఆ ల్యాబ్స్లో అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకంటే కొంతమంది ఇది బయోవార్ అని కూడా అంటున్నారు. అంటే ఇంకా నెక్స్ట్ జరిగే వరల్డ్ వార్స్ ఏవైనా సరే ఇలాగ మిలిటరీ ఆర్ ఏదో మన అణువాయుధాలు ఇలాంటివి కాకుండా ఇలాంటి బయోవార్సే జరుగుతాయని కూడా అంటూ ఉన్నారు. చాలామంది అన్నారు ఇది అసలు బయోవార్ చైనా అలా చేసింది ఇలా చేసిందని. అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మ్యాన్ మేడా ఆర్ అలా ఊరికినే ఏదో వచ్చేసిందా, దీనికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి ఇవన్నీ కూడా. ఎందుకంటే ప్రిలిమినరీ ల్యాబొరేటరీ రీసెర్చ్ ఏం సజెస్ట్ చేస్తుందంటే హ్యూమన్ సెల్స్లో బ్యాట్ ఫ్లూ వైరస్ ఉండలేదు అనేది టెస్ట్ ట్యూబ్లో వాళ్ళు టెస్ట్ చేసి మరీ చూశారు, ఆర్ రిప్లికేట్ కూడా చేయలేదు అని చెప్పి. మరి అట్లాంటప్పుడు ఇది ఎలా వచ్చింది, అంటే ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు బ్యాక్ఫైర్ అయిందా ఏంటి అనేది. ఎందుకంటే ఈ వైరస్ ప్రాబబ్లీ మ్యాన్ మేడ్ అయ్యి ఉండొచ్చు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది బ్యాట్స్ నుంచి రాలేనప్పుడు మిడిల్ ఇంటర్మీడియట్ యానిమల్ ఒకటి ఉంటుంది అనే విషయం మీద, అది పాంగోలిన్ అని అన్నారు. బ్యాట్ నుంచి పాంగోలిన్కి వచ్చింది, పాంగోలిన్ నుంచి మనకి వచ్చింది అని. అసలు అందులో మళ్ళీ క్లారిటీ లేదు, అంటే ఏదో పొలిటికల్లీ కరెక్ట్ అంటారు చూసారా, అలాంటి ఆన్సర్సే తప్ప విచిత్రంగా దేనికి ఒక ఏమంటారు కరెక్ట్ అయినటువంటి ఒక జస్టిఫికేషన్ అయితే లేదు. సో పాంగోలిన్స్ నుంచి వచ్చింది అనేది ఒకవేళ కరెక్టే అయితే ఎలా వచ్చింది, బ్యాట్స్కి పాంగోలిన్స్కి ఎక్కడ, అదేమో అసలు నాక్టర్నల్ యానిమల్స్ బ్యాట్స్, అలాగే అవి ఎగిరేవి, మరి ఈ పాంగోలిన్స్కి ఎలా వచ్చి ఉంటుంది. అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అక్టోబర్ 2019లో ఈ ల్యాబ్ని వుహాన్లో ఉన్నటువంటి ల్యాబ్ని విజిట్ చేశారని కొంతమంది అన్నారు. ఏదైనా సరే ఒకటి కామెంట్స్ ఎవరైనా వేయచ్చు, నిజం ఒకటే ఉంటుంది, ఐదర్ ఏదో బయో ల్యాబ్లో ఒక స్టూపిడ్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే అది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి బర్స్ట్ అయ్యన్నా ఉండాలి, లేదు కావాలనే ప్రపంచ జనాభా తగ్గించడానికో లేకపోతే ఇంకేదైనా ఎక్స్పెరిమెంట్ కోసమో ఎవరన్నా దాని నుంచి బయటికి తీసుకొచ్చన్నా ఉండాలి, ఆర్ బయో వెపన్ల వాడి కంట్రీస్ కొట్టుకోవడం అనే విషయం మీద. ఎందుకంటే దీంట్లో చాలా రకాలు, అంటే ఒక్కటి కాదు రెండు కాదు, థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారం చూసుకుంటే బోల్డన్నీ ఇందులో ఆప్షన్స్ కనపడుతున్నాయి, అండ్ కన్ఫ్యూషన్స్ ఉన్నాయి, కన్క్లూషన్స్ ఉన్నాయి. లిటిల్ ఎల్లో షోల్డర్డ్ బ్యాట్స్ అని చెప్పి ఉంటాయట, వాటి నుంచి ఫస్ట్ ఈ ఇన్ఫ్లుయెన్జా ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో బ్యాట్ ఫ్లూ వైరస్ దీన్ని వీళ్ళు ఫస్ట్ కనుగొన్నారు 2009 అండ్ 10లోనే. అయితే ఈ బ్యాడ్ ఫ్లూ వైరస్ అప్పటి నుంచి కూడాను, ఇప్పుడు ఏదైనా సరే ఒకసారి ఒక వైరస్ కనుక కనుక్కుంటే ఓకే ఇంక ఇది దీని లక్షణాలు ఇవి అని చెప్పడానికి ఉండదు. మనం ఎలా అయితే యాజ్ ద ఏజ్ గ్రోస్ మనము బాడీ అకస్టమ్ అయ్యి ఈ వరల్డ్కి, ప్రెజెంట్లీ వరల్డ్కి ఎలాగైతే ఇది అకస్టమ్ అవుతుందో అలాగే వైరస్ కూడాను దాని స్టామినా పెంచుకుంటూ ఉంటుంది, దాని రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటుంది, దాని శక్తుల్ని పెంచుకుంటుంది, దాని రెసిస్టెన్స్ పవర్ని కూడా పెంచుకుంటుంది. ఫస్ట్లో మనకి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టారని చెప్పి ప్రతిసారి వాట్సాప్లో మనకి కొన్ని వస్తూ ఉండేవి, మీరు గమనిస్తే కనుక ఏంటి ఎంతసేపు ఇది గాల్లో ఉంటుందంటే 2 అవర్స్ 3 అవర్స్ పెద్ద విషయం కాదు, వేడి తట్టుకోలేదు, సో సమ్మర్ కనుక వచ్చేస్తే ఇంకా మనలాంటి దేశాలకు అసలు ప్రాబ్లం ఉండదు అని. ఆ తర్వాత ఏమైంది 5 అవర్స్ అన్నారు, 7 అవర్స్ అన్నారు. ఇప్పుడు గాలిలో ఆర్ ప్లాస్టిక్ మీద ఆర్ ఏదైనా ఒక సర్ఫేస్ మీద, మెటల్ సర్ఫేస్ మీద అయినా సరే 9 అవర్స్ ఉంటుందని ఇప్పుడు చెప్తున్నారు. అండ్ ఇట్ మైట్ ఎక్స్టెండ్, అంటే మేబీ తర్వాత ఇంకా పెరుగుతుందేమో తెలియదు. కానీ ఇది అంటే ట్రంప్ ఏమో ఇది ఒక కంట్రీస్ వైరస్, అంటే చైనాస్ వైరస్, వుహాన్ వైరస్ అంటున్నారు. అలాగే చైనా ఏమో ఇదంతా అమెరికా వల్ల జరిగింది అని అది అంటుంది. మొత్తానికి బ్లేమ్ గేమ్ అనేది ప్రతి కంట్రీ చేస్తున్నా కూడా వాస్తవం ఒకటే, ఇట్ వాజ్ మిస్హ్యాండిల్డ్. అండ్ ఈ సందర్భంలో కొంతమంది అనేది ఏంటంటే అసలు ఇది అందరికీ ఒకటే కష్టం. ఇప్పుడు ఇదేంటి, చైనా ప్రజలైతే ఒకటి, అమెరికన్ ప్రజలైతే ఒకటి, లేకపోతే ఇటలీ ప్రజలైతే ఒకటి, పాకిస్తాన్ ప్రజలైతే ఒకటి, ఇండియన్ ప్రజలైతే ఒకటి, ఇలా ఉండదు కదా, ప్రజలు ఎవరైనా ప్రజలే. సో కొన్ని ప్రచారాలు మనకి బయటికి వచ్చినప్పుడు, వైరస్లన్నీ ఒకేలా ఉండవు కదా, ఎప్పటికప్పుడు వాటి స్వభావాన్ని స్వరూపాన్ని అన్నింటిని మార్చుకుంటూ ఉంటాయి. అందుకే వాటికి వ్యాక్సిన్స్ అనేది చేసినా కూడా ఒకవేళ తయారు చేస్తారేమో కానీ చేసిన తర్వాత పరీక్షలు జరిపి నిర్ధారించుకునే లోపే ఆ వైరస్ కనుమరుగైపోవడం, ఆరో ఇంకొక కొత్త లక్షణాన్ని సంతరించుకోవడంతో అది చేసిన వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అది కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా చూసుకుంటే కనుక కొన్ని వైరస్లు ఏంటంటే ఇలా టాక్సిన్స్ లిస్ట్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంటుంది. అండ్ పొటెన్షియల్ వైరస్లు అని ఏవైతే వీళ్ళు చెప్తారో అవి ఒక సెలెక్ట్ ఏజెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు చూసుకుని ఆ బయోల్యాబ్లో వీటికి సంబంధించి వాళ్ళు ఇంక అసలు అట్లాంటివి పెట్టకూడదు అని ఒక లిస్ట్ ఇస్తారన్నమాట. సో వాటిని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఆ ప్రకారంగా వాళ్ళు అవి కాకుండా వేరే వైరస్లని, అసలు నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు బయో వైరస్లు ఏవైతే వీళ్ళు చేస్తారో, బయో ల్యాబ్స్లో వీళ్ళు వైరస్ల మీద రీసెర్చ్ ఏదైతే చేస్తారో, అవి ఇన్ఫెక్షియస్ ప్యాథోజెన్స్ కానీ డిసీజ్ కాజింగ్ మెటీరియల్ ఏవైనా సరే వేరే ఏరియా నుంచి యుఎస్ ఆర్మీ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి తీసుకువచ్చేటప్పుడు, అంటే అక్కడికి తెచ్చేటప్పటికి సిడిసి మామూలుగా ముందే అన్నిటినీ ఇన్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఏమేమి తీసుకెళ్తున్నారు అవి అకార్డింగ్ టు ద చెక్ లిస్ట్ ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ కూడాను ముందే చేస్తుంది. అండ్ ఎవరిని పడితే వాళ్ళు లోపలికి రానివ్వదు. బయోసేఫ్టీ లెవెల్ కానీ అవన్నీ చాలా హైలో ఉంటాయి. వాళ్ళ వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక 3-4 ల్యాబొరేటరీస్ ఉంటాయి. తర్వాత సిడిసి ఎప్పుడు కూడాను ఒక అంటే మొత్తం అంతా ఒక ఎబోలా దగ్గర నుంచి మొదలు పెడితే ఏదైనా సరే ప్రతి ఒక్కదానికి ఒక రీసెర్చ్ చేసి ఓకే దీని మీద రీసెర్చ్ చేయొచ్చు, దీని మీద చేయడానికి కుదరదు అని సేఫ్టీ ఇన్స్పెక్షన్ ఒకటి జరిగిన తర్వాతే వాళ్ళు ఈ బయోల్యాబ్స్లోకి వాటిని అనుమతిస్తారు. మరి అలాంటిది ఈ మధ్య ఫెడరల్ సెలెక్ట్ ఏజెంట్ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వలేదని కొన్నిటిని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అంటే ఏజెంట్స్గా తీసుకొచ్చిన వాటిని ఇవి అసలు ఇవి చేయటానికి వీలు లేదు అని. మరి అలాంటి వాటిల్లో ఇది కూడా ఉన్నది. వాళ్ళ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇట్స్ నాట్ అండర్ ది కంప్లైంట్స్, అంటే వీళ్ళు ఇది చూడొచ్చు ఇది చూడకూడదు, వీటికి ఒక పీరియాడిక్ రెక్టిఫికేషన్ అనేది చేసి వర్కర్స్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అవన్నీ కూడాను వీళ్ళు చేద్దాం అనుకున్న దాని ప్రకారం చూసుకుంటే ఈ వైరస్ పర్టికులర్ వైరస్ ఏదైతే ఉందో దీనికి పర్మిషన్ లేదు అని ఒక వెబ్సైట్లో చూశాను. అది ఎంతవరకు నిజము అనేది తెలియదు. బయోసేఫ్టీ లెవెల్స్ ఉంటాయట, దాంట్లో లెవెల్ 3 ప్రొసీజర్స్లో ఏంటంటే ఆపరేషనల్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉండడం వల్ల, అంటే బయో కంటైన్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇది రిస్క్ అన్నట్టుగా చెప్పారు. డీర్ ఫ్లై, ర్యాబిట్ ఫీవర్, ప్లేగ్, వెనిజులేన్ ఎక్వేన్, ఇన్సెఫిలైటిస్ ఇలాంటివన్నీ కూడా బయోసేఫ్టీ లెవెల్ 3 ల్యాబొరేటరీలోనే చేశారంట. అలాగే ప్యాథోజెన్స్లో ఎబోలా బ్యాక్టీరియా, ఎర్సినా పెస్టిస్ అంటే ప్లేగ్, అలాగే బ్యాక్టీరియం ఫ్రెన్సిల్లా ఇలాంటివన్నీ కూడాను హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ వాళ్ళు సెలెక్ట్ ఏజెంట్స్ టాక్సిన్స్ కింద వాళ్ళు జమ కట్టి కొన్నిటికి ఇలా ఉంటుంది, కొన్నిటికి ఇలా ఉంటుంది మొత్తం అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక వెబ్సైట్ ప్రకారం ఏంటంటే అసలు అబ్రిన్ కానీ బ్యాసిలస్ సెరస్ ఇట్లాంటి కొన్ని సైంటిఫిక్ నేమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఒక చెక్లిస్ట్ పెట్టుకుని వీటికైతే ఓకే, వీటికైతే కాదు, ఇవి అసలు తీసుకురాకూడదు, ఇది అవసరం లేదు, ఎందుకంటే బ్యాట్ వైరస్ అనేది అసలు తీసుకురావాల్సిన అవసరం లేదనేది వీళ్ళ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో బ్యాట్ ఫ్లూ వైరస్ ఎప్పుడైతే డిటెక్ట్ అయిందో అప్పటి నుంచి మిగతా స్పీసీస్ ఆఫ్ బ్యాట్స్, సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి బ్యాట్స్ అన్నింటిలో కూడాను అది ఆ ట్రేసెస్ కనపడ్డాయి. ల్యాబొరేటరీ రీసెర్చ్ వాళ్ళు, సిడిసి వాళ్ళు ఇంకా వేరే వైరస్లు ఏమన్నా ఇంకో సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి హ్యూమన్స్లో ఒకవేళ ఒక ఇన్ఫెక్షన్కి ఛాన్స్ ఉంటుందా లేదా అని చూడటానికి ఇప్పుడు స్పీసీస్ ఆఫ్ బ్యాట్స్ ఏవైతే కరెంట్లీ ఈ బ్యాట్ ఫ్లూని ఒక ట్రాన్స్మిటర్గా అవి చేస్తున్నాయో వాటి అన్నిటినీ కూడాను అవి ఎక్కడున్నాయనేది ట్రేస్ చేసి వాటిల్లో నుంచి ఈ వైరస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుగా ఒక ఏమంటారు దాన్ని స్టేట్మెంట్ అయితే ఉంది వెబ్సైట్స్లో. అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. అయితే బికాస్ ఆఫ్ ది ఇంటర్నల్ జీన్స్ ఈ బ్యాట్ ఫ్లూ వైరస్ ఏదైతే ఉందో ఇది దే ఆర్ కాంపాటబుల్ విత్ హ్యూమన్ ఫ్లూ వైరసెస్. కాకపోతే ఏంటంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని హ్యూమన్ ఫ్లూ వైరస్ తోటి వాళ్ళు రీఅసార్ట్మెంట్ అని అంటారట ఆ ప్రాసెస్ని, అంటే దాన్ని కలపడాన్ని. అలా చేయటం వల్ల సింగిల్ హోస్ట్ సెల్ తోటి వాళ్ళు స్వాప్ చేసి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని, కొన్నిసార్లు ఏంటంటే ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఫ్లూ వైరసెస్ ఏదైనా అవుతుందేమో, ఒకవేళ హ్యూమన్కి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమో అనేటటువంటి ఎక్స్పెరిమెంట్స్ని కూడా కండక్ట్ చేస్తారు. అలా చేసినటువంటి ఒక ప్రాసెస్లో ఏమైనా అది అవుట్బర్స్ట్ అయ్యి కొంచెం రివర్స్ బ్యాక్ఫైర్ అయిందేమో అన్న ఒక థాట్ కూడా ఉన్నది కొంతమందికి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే తెలియదు, కానీ ఆ విషయం మీద కూడాను వాళ్ళు అనుకున్నారు. అయితే అసలు ఈ బ్యాట్ ఫ్లూ అనేది ఎందుకు పబ్లిక్ హెల్త్కి అంత ఇంపార్టెంట్ అనే విషయం మీద నేను చెప్తా. అంటే ఇది ఇప్పుడు రీసెర్చ్ చేయకపోతే ఏమన్నా అవుతుందా అని అంటే అవుతుందో అవ్వదో, అసలు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, చేయకపోవడం వల్ల ఏంటి, చేస్తే ఏంటి అనేది చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్క ఆచిటారు కొమ్మల చిగురుకోయగలనే, ఓ చెంచిత చిగురుకోయగలనే. ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే, ఉరకలేయగలనే ఓ చెంచిత పరుగులెత్తగలనే, ఊడ పట్టుకొని దారుడు బండకు ఊగి చేరగలనే, ఓ చెంచిత ఊగి చేరగలనే. చూసి వెన్ను తిరిగి నాణముగ బాణమేయగలనే, ఓ చెంకిత బాణమేయగలనే, ఓ చెంకిత నిన్ను మించగలనే, చెట్టు లెక్కగలనే, ఓ చెంకిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆది తారు కొమ్మల చిగురు కోయగలనే, ఓ చెంకిత చిగురు కోయగలనే. తగవులేల ఎగతాళిగాదు నన్ను తాళిగట్ట నీవా, వచంచిత తాళిగట్ట నీవా,
అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎలా అంటే, అసలు ఈ బ్యాడ్ ఫ్లూ ఇంపార్టెంటా, అంత ఇంపార్టెంటా ఇప్పుడు అది రీసెర్చ్ చేయడం అంటే, బ్యాడ్ ఫ్లూ వైరస్ అనేది పబ్లిక్ హెల్త్లో ఏంటంటే ఒక కొత్త యానిమల్ స్పీసీస్, ఏదైనా ఒక సోర్స్ ఆఫ్ ఫ్లూ ఆర్ వైరస్ ఏదైనా ఉంటే. ఫ్లూ వైరస్లు ఆల్రెడీ మనకి చాలా ఉన్నాయి, సార్స్ నుంచి మొదలు పెడితే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సార్స్ వైరసే, బట్ రీమిక్స్ వర్షన్ అన్నమాట. సో డొమెస్టిక్ కానీ, వైల్డ్ బర్డ్స్ కానీ, పిక్స్ కానీ, హార్సెస్ కానీ, డాగ్స్ కానీ, ఇలా ఏవైనా సరే, సీల్స్, వేల్స్, క్యాట్స్ ఇలాంటివన్నీ కూడా, అంటే సిడిసి అండ్ డిజీజ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వరల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఫ్లూ వైరస్ని మానిటర్ చేస్తూ ఇంతకుముందు వచ్చిన దాన్ని 20th century ఏదైతే 2009 H1N1 పాండమిక్ ఏదైతే వచ్చిందో, ఈ యానిమల్స్ నుంచి ట్రాన్స్మిట్ అవుతున్నటువంటి ఫ్లూ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా మనుషుల్లో ఇంకా అంటే కేసెస్ పెంచేసి ఇన్ఫెక్ట్ అయ్యి అంటే హ్యూమన్ టు హ్యూమన్ కూడా వస్తుందా ఏంటి అనేది వాళ్ళు రీసెర్చ్ చేయడానికి. ఈ బ్యాడ్ ఫ్లూని డిస్కవర్ చేసినప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ ఏ, బి అండ్ సి వైరస్లని వీళ్ళు ఫస్ట్ అనుకున్నారు పాసిబిలిటీ. ఇంకా ఇంటర్నల్ జీన్స్ ఏవో ఉంటాయి అన్న ఉద్దేశంతో దాని ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ఫ్లూ వైరస్ అన్నిటినీ కూడాను ఒకసారి ఎక్స్టెంట్ అయిపోయినాయా, ఇంకా డిస్కవర్ చేయాల్సిన ఉన్నాయా ఏంటి, అసలు కంపారిజన్ ఒకటి డ్రా చేసి సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో ఉన్న బ్యాట్స్ అన్నిటికీ కలిపి ఒకసారి రీసెర్చ్ చేసి ఫైలోజెనిక్ అనాలిసిస్ ఒకటి చేసి కన్సిడరబుల్ జెనెటిక్ డైవర్సిటీ ఉందా లేదా ప్రీవియస్ వాటికి ఇప్పటికి అనేది వీళ్ళు డిసైడ్ చేయడానికి ఈ రీసెర్చ్ అనేది చేస్తున్నారు. వుహాన్లో ఎలా అయితే ఇప్పుడు బయో ల్యాబ్ ఉందో అలాగే అన్ని చోట్ల ఉంటుంది. బయో ల్యాబ్ అనేది ప్రతి ఒక్క దేశంలోనూ ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ హెమాగ్లిటన్ అని హెచ్ఏ అని ఒకటి ఉంటుంది, ఆ సర్ఫేస్ ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది, తర్వాత ఇంకా H17, H18, H19 ఇలా చాలా చాలా ఉంటాయి. దాంట్లో రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆర్ అవి ఎంత ర్యాపిడ్గా మల్టిప్లై అవుతున్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ వైరస్ని అసలు చేయాల్సిన అవసరం ఉందా అనేది ఒక చిన్న డౌట్. దీనికి సంబంధించి అసలు ఈ వైరస్ ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనే విషయానికి వస్తే, ఎప్పుడు మనకి ఇంతవరకు కూడాను ఏ రోజు కూడా ఒక వైరస్ ఏదైనా వచ్చింది అని అన్నప్పుడు రకరకాలు, అంటే వాళ్ళు ఎలా మిస్లీడ్ చేస్తున్నారు ఒక కంట్రీ ఇంకో కంట్రీని ఆర్ అనేది చూస్తే, వాళ్ళు నిజానికి చైనా ఏ తప్పు చేయలా, కాకపోతే అది బ్యాక్ఫైర్ అయిందా, వాళ్ళ ల్యాబ్లో నుంచి బయటకు వచ్చిందా, లేకపోతే నిజంగానే ఏదన్నా బ్యాట్ సూప్ తాగడం వల్ల వచ్చింది అని యూట్యూబ్లో వాటిల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ రూమర్స్ కింద మనం లెక్క కట్టాలి. ఒకటి ఏంటంటే కరోనా వైరస్ ఆర్ కోవిడ్-19 అనేది ఇప్పుడు ప్రస్తుతం చైనాలో స్టాండ్ స్టిల్కి వచ్చేసింది. ఇది సెంట్రల్ చైనాలో హ్యూబే ప్రావిన్స్లో వచ్చినప్పుడు 20,000 కన్నా ఎక్కువ మంది ప్రాణాలని హరించి, ఇంకా అసలు అంటే 150 కంట్రీస్, గ్లోబల్లీ 180 కంట్రీస్ చెప్పాలంటే ఎఫెక్ట్ అయ్యి ఒకటో రెండో కేసులు వచ్చినా కూడాను చైనా ఫస్ట్లోనే కనుక చెప్పి ఉంటే దాని అవుట్బ్రేక్ గురించి ఇంత మరీ ఇదిగా జరిగేది కాదేమో. వాళ్ళు 2nd వచ్చినప్పుడు మెల్లిగా దాన్ని తొక్కిపెట్టి 2nd January 1st అట్లా చెప్పడం స్టార్ట్ చేయడం వల్ల 2 నెలల్లో ఎంతమంది అటు ఇటు తిరుగుతూ ఉండుంటారు. ఫస్ట్ కేసు హ్యూబేస్ వుహాన్ సిటీలోనే 2nd వచ్చినప్పుడు, అంటే 2nd వచ్చింది. 2nd ½ మిలియన్ పీపుల్కి ఎఫెక్ట్ అయిపోయి 10,000, యూరోప్లోనే 10,000 డెత్ జరిగినాయి అంటే మీరు ఆలోచించండి. అండ్ ఇప్పుడు యుఎస్లో అయితే అసలు ఎంత ఒక ఫాస్ట్ పేస్లో, అంటే న్యూయార్క్లో అయితే ఇద్దరుంటే ఒకళ్ళకి ఖచ్చితంగా వైరస్ ఉంది. ఇలా భయంకరంగా పెరిగిపోతుంది అసలు, అంటే జన ఇప్పుడు దేశం ఏదైనా కానివ్వండి పేరు ఒకటే మారుతుంది కానీ హ్యూమన్స్ అంతా ఒకటే కదా. ఇంతమంది పిట్టల్లా రాలిపోతున్నారు, కనీసం వాళ్ళ ఈ వాట్సాప్లో వాటిల్లో వస్తూ ఉంటాయి, అంటే ఒక డాక్టరు వాళ్ళ పిల్లల్ని భార్యని దూరం నుంచి చూసి వెళ్ళిపోయాడని, అట్లా అది ఫార్వర్డ్ మెసేజా నిజంగానేనా పక్కన పెట్టండి, కానీ ఇలాంటివన్నీ విన్నప్పుడు మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. ఒక మనం ఎందుకు చేస్తున్నాం అనేది అట్లీస్ట్ మనకు తెలిసి ఉండాలి కదా. సో నేషనల్ రివ్యూ అనే ఒక అమెరికన్ మ్యాగజైన్ చెప్పేది ఏంటంటే, చైనా ఈ ఇన్ఫర్మేషన్ని దాచిపెట్టింది కోవిడ్-19 ఫైట్ని. అది యానిమల్ స్పీసీస్ నుంచి హ్యూమన్ బీయింగ్కి వచ్చినప్పుడు అది కనుక అప్పుడే చెప్పేసి ఉంటే మిగతా అన్ని దేశాలు కూడా ఒకటేసారి జాగ్రత్త పడేవి. ఎందుకంటే ఇటలీకి చైనా వుహాన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయంట, ఎందుకు అక్కడ మ్యాన్ పవర్ కోసం అని చెప్పి ఇక్కడ నుంచి చాలామంది వెళ్తారట. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు అరే మనకి మన కోసం ఇంత కష్టపడుతున్నారు మన ఇండస్ట్రీస్లో అని చెప్పి వాళ్ళని హక్ చేసుకోవడం, వాటి వల్ల ఇంకా ఎక్కువ రావడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. 2nd week వరకు, 1st సిమ్టమ్ ఎప్పుడైతే వచ్చిందో 5 రోజుల తర్వాత 53 తన వైఫ్కి అసలు అది అంటుతో, అంటే న్యూమోనియా అనుకొని ఐసోలేషన్ వార్డులో పెట్టినప్పుడు 2nd వరకు వుహాన్ డాక్టర్స్కి అసలు ఇట్లాంటి వైరస్ వల్ల కేసులు వస్తున్నాయనేది తెలియని కూడా తెలియలేదు. అది ఒక హ్యూమన్ నుంచి ఇంకో హ్యూమన్కి అంటుతోందని కూడా అర్థం కాలేదు. 25th చైనీస్ మెడికల్ స్టాఫ్ వుహాన్లో ఉన్న 2 హాస్పిటల్స్లో వైరల్ న్యూమోనియా అనేది వస్తుందని క్వారంటైన్ చేయాలని అప్పటికి అర్థమైంది వాళ్ళకి. ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఆఫ్ కేసెస్ అనేది 25th నుంచి ఇంకా డ్రాస్టిక్గా స్టార్ట్ అయింది. టోటల్గా ఈ హువాన్ సీ ఫుడ్ హోల్సేల్ మార్కెట్ మొత్తం కూడాను క్లోజ్ చేసేయాలి అన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇది కొంచెం లేట్గా తెలుసుకునే బదులు ముందే తెలుసుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అని డాక్టర్ లీ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ మిగతా డాక్టర్స్ని విజిల్ బ్లోవర్ కింద ముందే తను వార్నింగ్, అంటే ఒక ఇలా ఒక ఇల్నెస్ అవుట్బ్రేక్ అవుతోంది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ టైప్లో, అంటే సార్స్ లాంటిది అని, కాకపోతే అర్జెంటుగా ప్రొటెక్టివ్ మెజర్స్ ఏవైతే తీసుకోవాలి అవి తీసుకోవట్లేదు ఎవరును అనేది అర్థమైన తర్వాత వుహాన్ మున్సిపల్ హెల్త్ కమిషనర్ అబ్బే అసలు అట్లాంటివి ఏం లేవు అని 31st ఎనీ ఆబ్వియస్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఆర్ మెడికల్ స్టాఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఇంతవరకు జరగలేదు అని చెప్పారు. అప్పుడు చైనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని 3 వారాల తర్వాత మెల్లిగా బాబు ఏదో ఒక చేత ఎడా కొడుతుందని అప్పుడు చెప్పడం వల్ల డాక్టర్స్ మెల్లిగా నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. కేసెస్లో డ్రాస్టిక్ తేడాలు వచ్చేస్తున్నాయి అని. ఇక జనవరి స్టార్ట్ కల్లా లీ వుహాన్ పబ్లిక్ సెక్రటరీ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళకి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి మీరు, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని, అసలు ఇగో ఇది ఇట్లాంటి తేడాలు వస్తున్నాయి హెల్త్లో, ఇవన్నీ అన్లాఫుల్ యాక్ట్స్ కాబట్టి జాగ్రత్త అని చెప్పి తనకి వార్నింగ్ కూడా వచ్చింది, మీరు ఇవన్నీ పబ్లిష్ చేయొద్దు జర్నల్స్లో అని చెప్పి. ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రిలేటెడ్ టు అన్నోన్ డిసీజ్ అనేది చైనాస్ నేషనల్ హెల్త్ కమిషన్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, మీరు ఏవి పబ్లిష్ చేయకూడదు అని. ఈ హ్యూబే ప్రొవిన్షియల్ హెల్త్ కమిషన్ వాళ్ళు కూడాను ఏంటంటే టెస్టింగ్ శాంపిల్స్ వుహాన్ నుంచి తీసుకొచ్చి అక్కడ మళ్ళీ ఎగ్జిస్టింగ్ శాంపిల్స్ అన్నింటినీ డిస్ట్రాయ్ చేసి కొత్త మళ్ళీ తీసుకోవాలని చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వుహాన్ మున్సిపల్ హెల్త్ కమిషన్ వాళ్ళు ఇంకొక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్లో ఏ క్లియర్ ఎవిడెన్స్ లేదు హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అని, అండ్ మెడికల్ స్టాఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఏమీ లేవు అని అన్నాక 59 మందికి సెంట్రల్ సిటీలో న్యూమోనియా లైక్ ఇల్నెస్ వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు జనవరి 6న అదే విషయం పబ్లిష్ చేస్తే వీళ్ళేమో ఖండించారు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు లెవెల్ 1 ట్రావెల్ వాచ్ అనేది చేస్తున్నాము, బట్ ఇప్పటివరకైతే లివింగ్ ఆర్ డెడ్ యానిమల్స్ యానిమల్ మార్కెట్స్ అనేవి కాంటాక్ట్ని మనము దూరం పెడితే సరిపోతుంది తప్ప వేరే ఏమీ ఇంకా లేవు, వేరే విధంగా ఇది ట్రాన్స్మిట్ అవ్వదు అని చెప్పారు క్లియర్గా. జనవరి 8న చైనీస్ మెడికల్ అథారిటీస్ వాళ్ళు ఒక ఐడెంటిఫై చేశాం మేము, నో క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ అని అప్పుడు కూడా చెప్పారు. ఒక వైరస్ని అయితే ఐడెంటిఫై చేశాము కానీ అది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ అవ్వదు అని అప్పుడు కూడా. ఇది ఎప్పుడు? జనవరి 8న. జనవరి 11న వుహాన్ హెల్త్ సిటీ హెల్త్ కమిషనర్ కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జనాలను అడ్రస్ చేస్తూ చెప్పినప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ వైరల్ న్యూమోనియా కేసెస్ వస్తున్నాయి వుహాన్లో, సౌత్ చైనాలో సీ ఫుడ్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతోంది, నో క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ హ్యాస్ బిన్ ఫౌండ్ అని ఆ రోజు కూడా క్లియర్గా చెప్పింది. మరి ఇంకా ఎన్నాళ్ళు ఇదే విషయాన్ని అలాగా చెప్తూ వచ్చారు. ఇంకా బోలెడు ఉన్నాయి విశేషాలు చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
నల్లని రాలలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో, ఈ నల్లని రాలలో పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి, పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి, మునుల ఓలి కారడవుల మూలలందు పడియున్నవి, ఈ నల్ల నిరాలలో కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు, కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు, ఉలిజలికి నల్తనే జలికి దివిల్ నా చల్తనె జల జల మని పొంగి పొరలు ఈ నల్లని రాలలు. పైన కఠిన మని పిల్చును దూన వెన్న కనిపించును, పైన కఠిన మని పిల్చును దూన వెన్న కనిపించును, జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పిల్చును ఈ నల్లని రాలలు. ఏ కన్నులు దాగెను ఈ వండల మాటున, ఏ గుండెలు రోగెను నిరాలలు.
నమస్తే, దిస్ ఈస్ లిఖిత. యు ఆర్ నౌ లిస్నింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళార విచిత్రం కార్యక్రమానికి. సో జనవరి 11th కూడా వుహాన్ సిటీ హెల్త్ కమిషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ హ్యాస్ బీన్ ఫౌండ్ అనే చెప్పారు. ఆ తర్వాత డాక్టర్ లీ ఎప్పుడైతే హాస్పిటలైజ్ అయ్యారో జనవరి 12th ఆయన దగ్గు, తర్వాత ఫీవర్ ఇవన్నీ రావడం వల్ల, ఎందుకు ఆయన కరోనా వైరస్ వచ్చిన పేషెంట్ని ట్రీట్ చేయడం వల్ల, ఆ తర్వాత ఆయన కండిషన్ ఇంకా డిటోరియేట్ అవుతూ చాలా రోజురోజుకి వర్స్ట్గా తయారవుతూ ఉంటే అప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో తయారు చేసి తనని జాయిన్ చేసి ఆక్సిజన్ సపోర్ట్ పెట్టిన తర్వాత ఫస్ట్ కేస్ ఆఫ్ నోవెల్ కరోనా వైరస్ రిపోర్ట్ అయింది అవుట్ సైడ్ ఆఫ్ వేరే, అంటే ఇంకా చైనాలో కాకుండా. అది 61-year-old చైనీస్ ఉమెన్ ఇన్ థాయిలాండ్. తను వుహాన్ని విజిట్ చేసినప్పుడు వచ్చింది. అప్పుడు ఎస్, ఉన్నది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అని అర్థమైంది. థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఏమన్నదంటే, అసలు ఆ ఉమెన్ వుహాన్ సీ ఫుడ్ మార్కెట్కి వెళ్ళలేదు అని అన్నారు. తనకి మామూలు ఫీవర్ వచ్చింది జనవరి 5th, ఇంకా వేరే ఏదో చిన్న మార్కెట్కి వెళ్ళింది అని, అక్కడ స్లాటర్డ్ యానిమల్స్ ఏవో అమ్ముతారు అక్కడికి వెళ్ళింది అని. ఆ తర్వాత ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ అవి చేసిన తర్వాత జనవరి 14th వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే, నో క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అని అన్నారు నోవల్ కరోనా వైరస్ది. కానీ 15th జపాన్లో ఎప్పుడైతే ఫస్ట్ కేస్ ఆఫ్ కరోనా వైరస్ వచ్చిందో అప్పుడు ఆయన కూడాను ఎటువంటి ఈ సీ ఫుడ్ మార్కెట్స్ విజిట్ చేయలేదు చైనాలో అని చెప్పిన తర్వాత, అప్పుడు లిమిటెడ్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది రూల్ అవుట్ చెయ్యలేము, కెనాట్ బి రూల్డ్ అవుట్ అని పాసిబిలిటీ ఉన్నది అన్నది ఏదో పొలిటికల్లీ కరెక్ట్గా చెప్పారు. ఆ తర్వాత కంటేజియస్ అనేది వీళ్ళు చెప్పేసరికి 40,000 కుటుంబాలు ఆల్రెడీ ఈ కంటమినేట్, అంటే ఆ మనిషికి అక్కడికి వెళ్ళి రావడం, ఆ తర్వాత హోమ్ కుక్డ్ ఫుడ్ని లూనార్ న్యూ ఇయర్ బ్యాంక్వెట్లో వాళ్ళు షేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. January 19th చైనీస్ నేషనల్ హెల్త్ కమిషన్ వాళ్ళు స్టిల్ ప్రివెంటబుల్ అండ్ కంట్రోలబుల్ అన్నారు. ఒక్కరోజు తర్వాత ఇన్వెస్టిగేటింగ్ అవుట్ బ్రేక్ అంతా వాళ్ళు చూసుకుని 2 కేసులు ఇన్ఫెక్షన్ వచ్చినాయి అని, చైనా గ్వాన్డాంగ్ ప్రొవిన్స్లో వచ్చిందని, హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అండ్ మెడికల్ స్టాఫ్ హ్యాస్ బీన్ ఇన్ఫెక్టెడ్ అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు January 20th. ఇక సిడీసీ ఫస్ట్ కేస్ ఆఫ్ కరోనా వైరస్ని యుఎస్లో ఐడెంటిఫై చేసింది January 21st. అంతకుముందు కరెక్ట్గా 6 రోజుల ముందు చైనా నుంచి అతను వచ్చాడు. 22nd WHO వాళ్ళు ఒక ఫీల్డ్ విజిట్ని వుహాన్లో వాళ్ళు కండక్ట్ చేశాడు. చేసి డిప్లాయ్మెంట్ ఆఫ్ ద న్యూ టెస్ట్ కిట్ నేషనల్లీ సజెస్ట్ దట్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ వుహాన్ అని చెప్పిన తర్వాత దేవుడా అని చెప్పి ఇంక అందరూ దే స్టార్టెడ్ పుల్లింగ్ దేర్ సాక్స్. అంటే 2 నెలలు ఫస్ట్ కేసు వచ్చిన తర్వాత వాళ్ళు లేదు ఇది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిట్ అవ్వదని చెప్తూ ఉండి, ఆ తర్వాత ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ క్వారంటైన్ అనేది 2 మంత్స్ తర్వాత స్టార్ట్ చేశారంటే, ఈలోపు ఎంతమందికి ఎంత ఎక్కువగా అది స్ప్రెడ్ అయి ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. February 1st ఆ డాక్టర్ లీ ఎవరైతే ఉన్నారో పాపం ఆయన పోయారు. ఆ తర్వాత నుంచి ఇంక ఇది ఎంత భయంకరంగా అలాగ కంటిన్యూ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది మొత్తం గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఓవరాల్గా చూసుకుంటే కేసు ఎప్పుడు కూడాను ఎస్ ఎక్కువగా ఉన్నాయి కాదనట్లేదు, కానీ వాళ్ళు ముందే కనుక చెప్పేసి ఉంటే న్యూయార్క్లో ఇప్పుడు యుఎస్లో కానీ ఇటలీలో కానీ అక్కడికన్నా చైనా కన్నా ఎక్కువగా ఇప్పుడు ఎఫెక్ట్ అయిన జనాలు అండ్ అక్కడ కేసెస్ కానీ లేకపోతే డెత్ రేట్ కానీ చైనా కన్నా ఎక్కువ ఉంది అండ్ టాప్లో ఉంది. ఫస్ట్ చైనా అన్నారు కానీ ఇప్పుడు చైనా శుభ్రంగా కంట్రోల్ అయింది, కానీ అక్కడ వేరే చోట్ల మాత్రం విపరీతంగా వస్తుంది. సో ఇన్నాళ్ళు 509 కేసెస్ అని అది అని ఇది అని అన్నవాళ్ళు కూడా తర్వాత కంట్రోల్ చేశారు చైనాలో, మొత్తం బార్డర్స్ అన్ని క్లోజ్ చేయడం, అందరూ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు కదా, ఇంటర్ స్టేట్ ఇంటర్ కంట్రీ బార్డర్స్ ఫ్లైట్స్ అన్నీ ఆపేయడం, తర్వాత లాక్డౌన్ చేసేయడం టోటల్గా ఇవన్నీ కూడాను. సో ఆ ఇప్పుడు బార్డర్స్ అన్ని క్లోజ్ చేసి చైనా తన బిజినెస్ను ఓపెన్ చేసింది. కొన్ని కేసెస్ రిపోర్ట్ అయినా ఫ్యాక్టరీస్ మళ్ళీ ఓపెన్ అవ్వడం, బిజినెస్ మళ్ళీ రీవైండ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. వేరే మిగతా చోట్ల ఇటలీలో కానీ స్పెయిన్ కానీ యుఎస్ కానీ అన్ని చోట్ల మన ఇండియాలో కానీ ఎక్కడైనా కూడా యుఎస్లో అయితే మరీ దారుణంగా ఉంది. అసలు బెడ్స్ 1:10 ఉండడం, తర్వాత ఏమో మొన్న ఒకరోజు అయితే 10,000 కేసెస్ అంట ఒక్కరోజులో. అండ్ న్యూయార్క్లో ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇద్దరుంటే ఒకళ్ళకి ఖచ్చితంగా వైరస్ ఉంది. ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ అంతమంది లేరు, ఎక్విప్మెంట్స్ లేవు, బెడ్స్ లేవు, కిట్స్ లేవు, ఏవీ లేవు. సో ఈ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఎంత భయంకరంగా అవుతుంది అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. 3rd stage కూడా దాటిపోయే లెవెల్కి వచ్చేసిందంటే అర్థమవుతుంది. వేరే చైనాలో ఇప్పుడు కంట్రోల్ అయింది, మరి వాళ్ళు ఏం చేశారనేది తెలియదు, కానీ బిజినెస్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి. కరోనా వైరస్ సప్లైస్ అన్నీ ఇప్పుడు చైనానే అన్నిటికీ చేస్తుంది. గ్లోవ్స్ కానీ, మాస్కులు కానీ, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, శానిటైజర్స్ ఇలాంటివి, వెంటిలేటర్స్ కూడా వాళ్ళు ఏంటి జస్ట్ ఇలా అనుకుంటేలా తయారు చేసేయగలరు వాళ్ళు, బల్క్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ. ఇది ఎలా ఉందంటే, ఫస్ట్ ఏమో వరల్డ్ మొత్తాన్ని ICUలో పెట్టి మళ్ళీ ఇప్పుడేమో మీకు ఇది అవసరం అని సప్లై చేస్తున్నట్టు ఉంది. అఫ్కోర్స్ కొంతమంది అంటారు ఇది ఒక సినిస్టర్ ప్లాట్, ఇలా ఎప్పుడు చెయ్యరు, ఏ దేశమైనా సరే చేయదు అని అంటారు. నేను ఇదే కరెక్టు అని అనట్లేదు. వచ్చే అన్ని రకాల వార్తలని గమనిస్తూ ఉంటే అర్థమైన దాన్ని బట్టి అసలు ఎంత దారుణంగా ఉన్నది ఇప్పుడు పరిస్థితి అనేది తలుచుకుంటే ఒక్కొక్కసారి అసలు ఇది బయోవార్లాగే ఉంది, కానీ దాన్ని నిర్ధారించడం కష్టం, దాన్ని పూర్తిగా నిరూపించలేము బయోవారా మామూలా అనేది. కానీ ఏదో తేడా మాత్రం జరిగింది, ఇది ఖచ్చితంగా హ్యూమన్ తప్పిదం అని కూడా అర్థమవుతుంది, అదైతే డౌట్ లేదు. సో ఈ హ్యూమన్ తప్పిదాన్ని మనము ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది మనకు అర్థం కావాలి. అయితే వైరస్ ప్రాబబ్లీ మ్యాన్ మేడే అయి ఉంటుందేమో, ఎందుకంటే బ్యాట్స్ నుంచి ఇంకో చోటికి అది ట్రాన్స్మిట్ అవ్వలేదని తెలుసు కాబట్టి. చైనానా, యుఎస్ఆ, ఇంకోటా కదా అట్లా అంటే. మరి ఇంకొక యూట్యూబ్ వీడియోలో ఎక్కడో నేను చదివింది ఏంటంటే, అందరూ ఒక్కళ్ళు కాదు అందరూ హయ్యర్ మిలిటరీ ఆఫీషియల్స్ చైనాకి వెళ్ళారు అక్టోబర్లో వుహాన్కి అని కూడా ఒకటి ఉన్నది అది కూడా. సో ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏదో విచిత్రమైన విషయం జరుగుతోంది అని అయితే అర్థమవుతుంది మనకి. ఇక్కడ ఒక కంట్రీని బ్లేమ్ చేయడమో లేకపోతే ఒక చైనా చేసిందనో యుఎస్ చేసిందనో లేకపోతే ఇంకెవరన్నా వేరే కంట్రీ చేసిందనో ఇటలీ చేసిందో ఇవేవి కాదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ముందు 1999లో అన్రెస్ట్రిక్టెడ్ వార్ఫేర్ చైనాస్ మాస్టర్ ప్లాన్ అని ఒక నవల రాశారట ఇద్దరు మిలిటరీ పర్సనల్స్ చైనాలో. దాంట్లో ఈ మిలిటరీ స్ట్రాటజీస్ అవన్నీ కూడా ఉన్నాయట. క్యావ్ లియాంగ్ అని ఒకతను, ఇంకొకతను వాంగ్షాన్ జూ అని. వీళ్ళు అనేది ఏంటంటే, చైనా మామూలుగా అయితే అమెరికాని యుద్ధం చేసి గెలవలేదు కాబట్టి ఇలాంటి బయోవార్ని సృష్టించింది అని వాళ్ళు అంటున్నారు. ఎకనామిక్ ప్రోగ్రెస్ ఒకటి క్రియేట్ చేసి అమెరికాని కొంచెం అంటే దాని సూపర్ పవర్ దీన్ని తగ్గించవచ్చు అని. అందులో రాసి ఆ బుక్లో రాసున్న దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయట. ఒక కాన్స్పిరసీ థియరీస్ అన్నీ కూడాను చెప్తూ ఉంటారు దానికి సంబంధించి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే కాన్స్పిరసీ థియరీస్ అవి మనమేమో పట్టించుకోకర్లేదు, కానీ ఒకటి ఏంటంటే వరల్డ్ డామినెంట్ ప్లాన్ అనేది ఒకటి ఈ కరోనా వైరస్ క్రైసిస్ వల్ల చేయొచ్చు అనేది మాత్రం అది అనుకుంటోందని కొంతమంది భావన. కాన్స్పిరసీ అని ఒకటి కాదు, ఎందుకంటే ఇది గ్రావిటాస్ అండ్ వియో న్యూస్ వాళ్ళు చెప్పింది. అయితే ఇప్పుడు రెస్టారెంట్స్ కానీ, జూ కానీ, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కానీ ఇవన్నీ కూడాను బయట టూరిస్టులకు కాకుండా ఓన్లీ చైనాలో ఉన్న టూరిస్టులు అంటే అక్కడ దేశంలో ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి చూసే విధంగా మళ్ళీ అన్నీ ఓపెన్ అయినాయని. ఎందుకంటే ఫారిన్ టూరిస్టులు అయితే కనుక మళ్ళీ వాళ్ళు వైరస్ని అక్కడి నుంచి తీసుకొస్తారన్న భయం కొద్ది. అలాగే అవుట్ అనే బోర్డు ఇప్పుడు మొత్తం గమనిస్తే చైనా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ నార్మల్సీ, వెరిన్ అన్ని చోట్ల రెస్ట్రిక్షన్స్ అన్నీ లిఫ్ట్ చేసేసి ఫ్యాక్టరీస్ అన్నీ కూడాను మళ్ళీ కమింగ్ బ్యాక్ ఇన్ లైన్, బిజినెస్ రెజ్యూమ్ అవుతోంది, చాలా చోట మళ్ళీ మామూలు అయిపోయింది. ఇంకొన్ని ఫ్యూ వీక్స్లో మొత్తం ప్రొడక్షన్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వేరిన్ మేజర్ కంట్రీస్ చాలా స్ట్రగుల్ అవుతున్నాయి మెడికల్ ఫెసిలిటీస్ లేక. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడని కాదు 2020లో జాన్యురి నుంచే ఈ మాస్కులు కానీ స్టెరిలైజర్లు కానీ ఇవన్నీ విపరీతంగా ప్రొడ్యూస్ చేస్తున్నారట, సపోర్టింగ్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే. మీరు కరోనా ఎఫెక్టెడ్ మ్యాప్ కూడా గమనిస్తే వుహాన్ అండ్ సరౌండింగ్స్ ఒక్కటే ఎఫెక్ట్ అయినా తప్ప బీజింగ్ కానీ ఇంకా మిగతా ఏవైనా లార్జెస్ట్ సిటీస్ ఏవి ఎఫెక్ట్ అవ్వలేదు అని కూడా చెప్తూ ఉన్నారు. అది చాలా అన్యాచురల్గా అనిపించింది, ఎందుకంటే వైరస్ రిమోటెస్ట్ ఏరియాలో, ప్రపంచంలో ఉన్న రిమోటెస్ట్ ఏరియాకి కూడా రీచ్ అయినప్పుడు వై నాట్ ఇన్ ద కంట్రీ విచ్ వేర్ ద వైరస్ యాక్చువల్లీ స్టార్టెడ్. చైనాలో ఉన్న టాప్ సిటీస్ అంటే ఇప్పుడు నంబర్ ప్రకారం చూస్తే 2.15 crores పాపులేషన్ ఉన్న బీజింగ్లో కేవలం 509 కేసెస్ రిపోర్ట్ అయినాయి, 8 మంది చనిపోయారు. అలాగే షాంఘై టాప్ 10 డెన్స్లీ పాపులేటెడ్ సిటీస్లో టాప్లో ఉండేది, 468 కేసెస్ అయితే 5 చనిపోయారు. సో మిగతా చోట్ల అన్ని చోట్ల కూడాను మనకి గమనిస్తే యుఎస్ కానీ ఇండియా కానీ లేకపోతే ఇంకా వేరే చోట్లైనా కానీ పర్సనల్ ప్రొటెక్షన్ మాస్కులు ఇవన్నీ కూడాను అసలు వితిన్ 2-3 months 9,000 న్యూ మాస్క్ మ్యానుఫ్యాక్చరర్స్, ఈ మాస్క్ అనే కాదు ఈ పర్సనల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునేటటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ ఈ 2 months విపరీతంగా పెరిగారంట. 9,000 మెంబర్స్ కొత్తగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశారు. అండ్ ఈ మాస్కులు తయారు చేయడంలో డాన్ పాలిమర్ అనే ఒక కంపెనీ అది ఇప్పుడు టాప్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది మాస్క్ మార్కెట్ షేరు చైనాలో దాందే ఉంది. 1.16 million డైలీ మాస్కులు ప్రొడక్షన్ అవుతున్నాయంటే ఎంత మాస్ ప్రొడక్షనో ఆలోచించండి. అండ్ ఈ డాన్ పాలిమర్ది షేర్ వాల్యూ ఈ 2 నెలల్లో 417% హైక్ ఉంది జాన్యురి నుంచి ఇప్పటికి. $1.19 billion దాని నెట్ వర్త్. ఇక వేరే అంటే ఇప్పుడు అమెరికా కానీ ఇంకో చోటికి కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు సప్లై చేయడానికి ఈజీగా ఉంది కదా. అలాగే ఆస్ట్రేలియాని తీసుకుంటే కనుక ఆస్ట్రేలియా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ రివ్యూ బోర్డు వాళ్ళు ఇప్పుడు భయంకరంగా దే ఆర్ గేరింగ్ అప్ లైక్ ఎనీథింగ్, ఎందుకంటే డిస్ట్రెస్డ్ అసెట్స్ని కొనడానికి వీళ్ళు ముందుకు వస్తున్నారు. సో చైనా ఈజ్ థ్రోయింగ్ ఇట్స్ రాడార్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఇట్స్ గెయినింగ్ అండ్ టేకింగ్ ఓవర్ ఆస్ట్రేలియన్ బిజినెస్. ఎందుకంటే ఫారిన్ కంపెనీస్ లైక్ ఇప్పుడు BMW కానీ ఫియట్ కానీ ఇవన్నీ కూడాను చైనాలో ఒక రేంజ్లో వాటి యాక్షన్ని ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాయి. అందుకే ఏది ఏమైనప్పటికీ కూడాను జనాలు అంటే నేను ఓన్లీ చైనాని తప్పు పట్టట్లేదు, నేను అదే చెప్తున్నాను. ఒక్క ఏదో ప్రతిసారి ఎందుకు దాన్నే మనం ఎక్కువ, ఎందుకంటే ఒక విధంగా చూస్తే కనుక ఇప్పుడు అమెరికన్ వైరస్గా మారింది కానీ నిన్న చాలా అంటే పక్కాగా అన్ని చోట్ల వచ్చింది, ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఉంది. అయితే స్వయంకృతమని లేకపోతే వాళ్ళు ముందు చెప్పలేదని ఇవన్నీ చెప్తాం కానీ చైనాలో ఎప్పుడేం జరుగుతుందో అనేది అంటే కొంతమంది చెప్పినట్టు బయటికి తీసుకొచ్చి మిగతా దేశాల పాలకులందరూ ఇప్పుడు జనం మొత్తాన్ని వదిలేశారు, వాళ్ళు మాత్రమే బాగా కేర్గా చూసుకున్నారు అనడానికి లేదు. ఎందుకంటే వుహాన్ నగరం నుంచి జర్మనీలో ఉన్న డ్యూయిస్బర్గ్కి టోటల్ మెడికల్ ఈ కిట్స్ తర్వాత సపోర్టింగ్ వీటితోటి ఒక ట్రైను 28th మొన్న బయలుదేరింది. మరి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత స్టార్ట్ అయిన ఫస్ట్ సరఫరా ఇది. చైనా నుంచి ఇంకొన్ని ఏషియన్ కంట్రీస్కి కూడా ఇప్పటికే ఫ్లైట్స్లో సరఫరా చేశారు. అమెరికా యూరోపియన్ కంట్రీస్ ఏం చేస్తున్నట్టు, వుహాన్ పరిసర ప్రాంతాల్లో తప్ప చైనాలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఎందుకు వ్యాప్తి చెందలేదని చైనాను క్వశ్చన్ చేసినప్పుడు అమెరికా యూరోప్ మన దేశంతో సహా చాలా చోట్ల ఫస్ట్ కేసులు బయటపడిన తర్వాత వ్యాపించకుండా కట్టడి చేయగలిగామా అనేది కూడా ఆలోచించాలి. సో చైనా నుంచి ప్రపంచానికి అంటించారనేది తప్పుడు ప్రచారమా? వుహాన్ నుంచి షాంఘై 839 కిలోమీటర్స్, వుహాన్ నుంచి బీజింగ్ 152 కిలోమీటర్స్. మరి వాటికి సోకంది 15,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుఎస్కి ఎలా పాకింది అంటే యుఎస్లో అంటే న్యూజెర్సీ, పెన్సిల్వేనియా ఇలాంటి చోట్ల న్యూయార్క్లో ఆర్ ఎక్కడైనా సరే 1,23,750 కేసెస్ అన్నట్టుగా అప్పట్లోనే, ఇది ఎప్పుడు 29th 30th ఆ టైంలో అలా వచ్చినప్పుడు మరి పక్కనే బార్డర్స్ చిన్న చిన్న దేశాలైనటువంటి వాటికి వీళ్ళు ఎంత కట్టడి చేసుకున్నారనేది ఎవరికి తెలుసు? ఫస్ట్ టైం చైనాలో ఒక డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి, అక్కడ మీడియా ఇది లేదు, ఫ్రీడమ్ లేదు, వాళ్ళు ఎక్కువ చెప్పలేరు, వాళ్ళకంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని అంటూ ఉన్నారు కదా. సో మరి బయట మాత్రం ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్టు అంటే అన్నీ కరెక్ట్గానే వెళ్తున్నాయా అనేది మనం ముందు ఎవరి దేశం వాళ్ళు ముందు క్వశ్చన్ చేసుకుంటే, వుహాన్ నుంచి 50 లాక్ మెంబర్స్ ప్రపంచంలో ఉన్న వివిధ ప్రాంతాలకి వెళ్ళారంట. సో ఆబ్వియస్లీ వస్తుంది. అండ్ చైనా ఓన్లీ శత్రుదేశాలకే వైరస్ని పంపించింది, మిత్రదేశాలను మినహాయించింది అనేది ఇంకో ప్రచారం ఉంది. జపాన్ అమెరికాకి మిత్రదేశమా, చైనాకి శత్రుదేశమా? దాన్ని ఆక్రమించుకొని నానా బాధలు పెట్టడమే కాకుండా సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ముందు చైనా నగరాల మీద ప్లేగ్ బాంబులను కూడా ప్రయోగించారు కదా. మరి వుహాన్ జపాన్ మధ్య 2,300 కిలోమీటర్స్, మరి జపాన్లో వైరస్ని ఎందుకు వ్యాప్తి చేయలేదు? చైనా ఫ్రెండ్లీ కంట్రీ అయిన ఇరాన్ అక్కడ ఎందుకు వచ్చింది? సో ఇట్లాంటివన్నీ ఏంటంటే కొంతమంది అనేది ఏంటంటే ఇన్ఫో వార్స్ అని ఒక యాప్ ఉంది కదా, అలెక్స్ జోన్స్ తయారు చేసింది, దాంట్లోనే ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి, ఈ చైనాకి అగెన్స్ట్గా ఉన్నది అని అన్నారు. సో నేను అనుకునేది ఏంటంటే ఆన్ ఏ పర్సనల్ నోట్ నాకు అనిపించేది ఏంటంటే అసలు ముందు ఎందుకు వచ్చింది లేదా ఎలా వచ్చింది, ఇది బయోవారా లేకపోతే మానవ తప్పిదమా, ఏదైనా అవుట్ బ్రేక్ అయిందా లేకపోతే బ్యాక్ఫైర్ అయిందా, ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలన్నది చూద్దాం. ఎస్ ఆబ్వియస్లీ ఇది ఏమైనా సరే అది తప్పు జరిగింది, అందులో డౌటే లేదు. ఆ జరిగిన తప్పుని ప్రపంచమంతా ఏకతాటి మీద నిలబడి మనం దాన్ని గనక రెస్ట్రిక్ట్ చేయగలిగితే వీ కెన్ డూ. అప్పుడు మనం దీని గురించి ఈసారన్నా ఈ బయోల్యాబ్స్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ కానీ ఇవన్నీ కూడాను కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏది ఎందుకు అవసరము ఏంటి అనేది చూసుకుని దాన్ని బట్టి మనము చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు కూర్చుని చైనా తప్ప, యుఎస్ది తప్ప, లేకపోతే ఇంకోళ్ళది తప్ప అనడం మాత్రం వేస్ట్. అది పర్సనల్ ఆన్ ఎ పర్సనల్ నోట్ నాకు అనిపించింది. ఇట్ మైట్ బీ ఏ బయోవార్ ఆర్ నాట్ బట్ అదొక హ్యూమన్ ఫాలీ అదైతే అర్థమవుతుంది. సో దాన్ని కరెక్ట్గా ముందు రెక్టిఫై చేసుకోవాలి అంటే అందరం డిసిప్లిన్డ్గా ఉండి ధైర్యంగా ఉండి మన వంతు కృషి మనం చేస్తూ దాన్ని అరికట్టాలి. ఇప్పుడు అన్ని దేశాల ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అదే. సో స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్. ఇదండి వాళ్ళ చిత్రం బళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు తిగురించెను. నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడవేళ, నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడవేళ, నేను పైకి చూడగానే నీవు నన్ను చూతువేళ, తెలిసిపోయే నీలో ఏదో బలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను. మొలక నవ్వు దాచుకోపు జిలుగు పైట జారనీకు, మొలక నవ్వు దాచుకోపు జిలుగు పైట జారనీకు, కురులు చాటు చేసుకోపు తెరలు లేవు నీకు నాకు, తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను. అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, ఓహో అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం, తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను, బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను.
నన్ను దోచుకుందువచే నన్ను దోతు పొందువటే వన్నెల దొరసాని
నన్ను దోతు పొందువటే వన్నెల దొరసాని